ఒక ఇన్స్ట్రుమెంట్గా తీసుకుని నా ఆత్మ మాయ చేత ఇందులో ఉద్భవిస్తూ ఉంటాను, సంభవిస్తూ ఉంటాను. అందుకని ఆయన్ని అవతారమూర్తి అన్నారు. ఆయన అవతరిస్తారు కానీ జన్మించరు. ఒకనొక కార్యక్రమం మీద వస్తారు స్వామి. విష్ణుమూర్తికి కూడా ఒకనొక ధర్మం ఉందనుకుంటున్నాం కదండి. ఏమిటా ధర్మం? అది చెప్తున్నారు ఆయన.
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత.
ఓ భారత, ఓ అర్జున, ఎప్పుడెప్పుడైతే ధర్మము నాకు గ్లాని కలుగుతూ ఉంటుందో, అభ్యుర్ధానం అధర్మస్య, అధర్మం ప్రవృద్ధమవుతూ ఉంటుందో, అప్పుడు ఆత్మమాయ చేత నేను ప్రకృతి యందు జనిస్తూ ఉంటానయ్యా. అయ్యా, ధర్మగ్లాని అంటే ఏమిటి? మామూలుగా ధర్మగ్లాని అంటే లౌకిక దృష్టితో చూస్తే దుర్మార్గులు పెరిగిపోయారు కాబట్టి కంసుడు, శిశుపాలుడు, దంతవక్త్రుడు ఇటు వాళ్ళందరూ, వాళ్ళ సంఖ్య పెరగబట్టి వాళ్ళని సంహరించడానికి స్వామి వచ్చారు. ఇది బాహ్యాన ఉన్నటువంటి అర్థం. లేదా రామావతారంలో ఆ యొక్క రావణాసురుణ్ణి తదితర ఆ రాక్షసులను సంహరించి భూభారం తగ్గించడానికి వచ్చారు. ఇది బాహ్యాన కనబడే అర్థం. నిజమే కూడా ఇది. దిస్ ఈజ్ వన్ పర్పస్, బట్ దిస్ ఈజ్ నాట్ మెయిన్ పర్పస్. ధర్మస్య అంటే ఏ ధర్మం? ఏమండి, ఈ దేహంలో 5 వస్తువులు ఉన్నాయండి. ఒకటి దృశ్యం ఉంది కదా, 2 దేహం ఉంది, భౌతిక దేహం ఉంది. దేహానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి, అది పుడుతుంది, పెరుగుతుంది, పోతుంది. ఇక దృశ్యం అనుభవం మనసును బట్టి అనుభవం అవుతుంది. ఈ దేహానికి ఆవలేముంది అనుకున్నాం, ఇందాక అనుకున్నాం కదండి, మనస్సు ఉంది. మనసు కొన్ని ధర్మాలు ఉన్నాయి. మనసు అంటే ఆలోచన, ఆలోచన చేస్తూ ఉంటుంది. అదే ఒక సందర్భం రాగానే ఇంద్రియానికి ఏం కనబడితే దాని గురించి ఆలోచన చేస్తుంది, దాని ధర్మాలు అది. అలాగే బుద్ధి ఉందండి. బుద్ధి అంటే ఏంటి? విచక్షణ చేస్తూ ఉంటుంది. ఇది చేయాలా, అది చేయాలా, చూడాలా, వద్దా అని నిర్ణయిస్తూ ఉంటుంది. దీనికి బుద్ధికి ఆవల చిత్తం అని ఒకటి ఉందండి. చిత్తం అంటే ఇంట్రెస్ట్, అభిరుచి. తమ చిత్తం బాబు అంటుంటానమే, చిత్తము అంటే ఇష్టము అని అర్థం. చెప్పుకోవచ్చు మనం చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి. ఆ చిత్తం అవతల చిత్తుంది, వేటి వేటికి వాటి వాటి ధర్మాలు ఉన్నాయి. ఇప్పుడు జీవుడుగా నేను దృశ్యస్వరూపుడను, దేహస్వరూపుడను, మనోస్వరూపుడను, బుద్ధిస్వరూపుడను, ఆత్మస్వరూపుడను కూడా, ఇవన్నీ నా స్వరూపాలే. అయితే నా సత్యమైన రూపం ఏంటి, నా స్వధర్మం ఏంటి? ఆత్మ నా స్వధర్మం కానీ మిగతావన్నీ నా స్వధర్మం కాదు. ఆత్మతత్వాన్ని ఏమరచినప్పుడు అవతారమూర్తులు వచ్చి గుర్తు చేయవలసి వస్తూ ఉంటుంది. ఆత్మధర్మం ఏమరచినప్పుడు దీనికి ఆవల, ఎందుకని ఈ మనోబుద్ధి చిత్త ధర్మాలు, ఎవరైతే నేను వీటికి ధర్మబద్ధుణ్ణి, వీటికి సంబంధించిన వాడిని, చిత్తానికి సంబంధించిన వాడిని, అహంకారానికి సంబంధించిన వాడిని, దేహానికి సంబంధించిన వాడిని అంటే, అప్పుడు జీవులు అనేక దుఃఖాలు అనుభవిస్తూ ఉంటారు. ఆ దుఃఖాలు తొలగడానికి ఉన్న ఉపాయం ఏంటి? ఆత్మధర్మాన్ని జ్ఞాపకం పెట్టుకోవటం, ఆత్మధర్మాన్ని గుర్తు చేసుకోవటం. అటువంటి ఆత్మధర్మము గుర్తు కావటానికి అవతారమూర్తి వచ్చారు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ, ఏమయ్యా నేను చెప్పాను కదా యుద్ధం చేయి అనేసి ఊరుకోవచ్చు కదా, భగవద్గీత చెప్పారు. ఆ భగవద్గీత మనకు ఏ విధంగా శ్రేయస్సు కలగజేస్తోంది? మనం ఆత్మతత్వాన్ని తెలుసుకోవటానికి ఈరోజు ఈ భ్రమ నుంచి బయటపడటానికి స్వస్వరూపాన్ని తెలుసుకుని ధర్మం ఎందుకు చేయాలి, కర్మ ఎందుకు చేయాలి, ఏది జ్ఞానము, ఏది భక్తి, ఏది యోగము, ఇవన్నీ మనకి ఇందులో రాబోతున్నాయి కదండి. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకని? జీవుడు తన స్వస్వరూపమైన ఆత్మ ఎందు విశ్రాంతి తీసుకోవాలండి. ఆత్మ ఇతని స్వభావం. ఆ ఆత్మధర్మాన్ని గుర్తు చేసుకోవడం అనమాట. అది ఏమర్చబడినప్పుడు స్వామి వస్తారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్, గ్లాని ఏర్పడుతూ ఉంటుందో, అభ్యుర్ధానం అధర్మస్య, అధర్మము వృద్ధి పొందుతూ ఉంటే, అప్పుడు తదాత్మానం సృజామ్యహం, నన్ను నేనే సృష్టించుకుంటా. అంతేకాని నన్ను ఒక బాహ్యమైన వస్తువు ఏది నన్ను సృష్టించదు. సామాన్యంగా జీవుడికి జన్మలు ఎలా వస్తాయండి? కర్మల ద్వారా జన్మలు వస్తాయండి. జన్మల ద్వారా మళ్ళా కర్మలు చేస్తాడు, కర్మలు మళ్ళీ జన్మ నెక్స్ట్ జన్మను నిర్ణయిస్తాయి, ఆ నెక్స్ట్ జన్మలో మళ్ళీ కర్మలు చేస్తాడు. ఈ విధంగా కర్మల నుంచి జన్మలు వస్తాయి. అదే తమాషాగా అడుగుతుంటారు పెద్దవాళ్ళు. ఇది వెస్టర్న్ నాక్స్ ముల్లర్ అని ఆయన ఈ ప్రశ్న వేశారు. ఏమనంటే, అయ్యా కర్మల వల్ల కదా జన్మలు వచ్చేది, అసలు జన్మ ఉంటే కదా కర్మలు, జన్మ ఉంటే దేహం ఉంటే కర్మలు, కాబట్టి జన్మలు ముందా కర్మలు ముందా అని ప్రశ్నిస్తే దానికి ఒక మహానుభావుడు సమాధానం చెప్పారు మార్క్స్ ముల్లర్కి. అది కూడా రికార్డ్ చేశారు. భారతీయ ఒక తత్వజ్ఞుడిని అడిగారు ఈ ప్రశ్న, అడిగితే దానికి సమాధానం చెప్పింది మార్క్స్ ముల్లర్ తన ఫిలాసఫీలో. ఇండియన్ ఫిలాసఫీ మీద చక్కటి పుస్తకాలు రాశారు, అనేక ట్రాన్స్లేషన్స్ చేశారు ఆయన. కొంతమంది మహానుభావులు ప్రపంచంలో ఎక్కడైనా ఉండి ఉండొచ్చు, తత్వశాస్త్రం అంత మహత్తరమైంది కదా. ఆ మార్క్స్ ముల్లరు ఏమని రాసి చెప్పారంటే దీనికి సమాధానం, జన్మల కన్నా ముందెవరు, ముందు కర్మ ఉండాలంటే జన్మ ఉండాలి, మరి జన్మ రావాలంటే కర్మ రావాలి, ఏది ముందు అనే ప్రశ్నకి ఒక మహానుభావుడు చెప్పిన సమాధానం ఏంటంటే, కర్మల కన్నా ముందు కర్మ చేయువాడు ఉన్నాడయ్యా, జన్మల కన్నా ముందు జన్మించువాడున్నాడు. కర్మ చేయువాడు జన్మించువాడు ఒకటే కదా, ఆయన ఉంటే కదా ముందు తర్వాత ఇవన్నీ. కాబట్టి అన్నిటికన్నా ముందు ఎవరైతే ఉన్నారో ఆయన అర్థం చేసుకుంటే జన్మలు లేవు కర్మలు లేవు అని సమాధానం చెప్పారు. ఇప్పుడు స్వామి, అయ్యా ఎప్పుడెప్పుడైతే జీవులు ధర్మాన్ని ఏమరుస్తారో, అధర్మం ప్రవృద్ధం అవుతూ ఉంటుందో, ధర్మస్వరూపుడనైనా నేను ఇన్ఛార్జ్ ఆఫ్ ధర్మ కాబట్టి ధర్మ సెట్ చేస్తూ ఉంటా, అందుకుగాను గ్లానిర్భవతి అభ్యుర్థానం అధర్మస్య తద్ ఆత్మానం, నన్ను నేనే సృష్టించుకుంటాను, నన్ను నేనే సృష్టించుకుంటాను అని చెప్పుకొచ్చారు. పరిత్రాణాయ సాధూనాం, ఈ అవతారం యొక్క ఉద్దేశం ఏమిటి, అవతరించడము, జన్మించడం వేరు అవతరించడం వేరు. స్వామి నేను అవతరిస్తున్నాను కానీ జన్మించడం లేదయ్యా, నేను జన్మరహితుడిని అని చెప్పుకుంటున్నారు. సాధూనాం పరిత్రాణాయ, సాధువులను రక్షించడానికి తోడవటానికి, వాళ్ళ కార్యక్రమాలకు తోడవటానికి, వినాశాయ చ దుష్కృతాం, దుష్కృతములను శిక్షించడానికి. దుష్కృతి వల్ల కదా ఈ జీవుడు అనేక దుఃఖాలు అనుభవిస్తున్నాడు, అతనిలో దుష్కృతత్వం తొలగించడానికి, సాధుత్వం ప్రవృద్ధం చేయటానికి, లేక సాధువులను రక్షించడానికి. తప్పు చేసేవారిని శిక్షించడానికి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మము సంస్థాపించడానికి. సంభవామి యుగే యుగే, నా ఒకే ఒక పని ధర్మాన్ని సంరక్షించడం అంతే, ధర్మము నిర్వర్తించు వారికి రక్షకుడనై ఉండటానికి, తిరిగి ధర్మం నిలపడానికి నేను అవతరిస్తూ ఉంటానయ్యా, అది నా పని. అది జన్మ కర్మ చ మే దివ్యం, నేను జన్మరహితుడైనప్పటికీ అవతరిస్తూ ఉంటాను ధర్మరక్షణ కోసం అని, నాకు సంబంధించినటువంటి జన్మ దివ్యమైనటువంటి, వీటిని దివ్య జన్మలు, డివైన్ బర్త్స్ అంటారు, దివ్యమైనటువంటి ఈ జన్మ కర్మలు, అంటే అవతారమూర్తి యొక్క జన్మ కర్మలు, యోహం యోవేత్తి తత్వత దాని వెనకాల ఉండే తాత్విక రహస్యం గ్రహించి, ఇప్పుడు కృష్ణ పరమాత్మ అవతరించి ఉండకపోతే లీలా వినోదై మనకు ఈ గీతను ప్రసాదించి ఉండకపోతే, గోపికల ద్వారా ఆ ప్రేమ రసం ఏదైతే ఉందో, భక్తి రసం మనకు తెలియజేసి ఉండకపోతే మనం భక్తి తత్వాన్ని తెలుసుకునే వాళ్ళం కాదు కదా. అందుచేత వారి జన్మ యొక్క రహస్యం ఏంటి, వారు జన్మరహితులు, దివ్యమైనటువంటి ధర్మాన్ని భక్తిని భక్తుల్ని రక్షించడానికి, ధర్మనిష్ఠులను కాపాడటానికి స్వామి అవతరిస్తూ ఉంటారు యుగయుగాల్లో. ఈ యొక్క అవతార రహస్యాలు ఎవరైతే గ్రీ తత్వత దాని వెనకాల ఉండే తాత్విక చూడండి. ఇప్పుడు పెద్దలు కృష్ణలీలలు ఆ గోపికల ఇళ్లలో ఆ వెన్నముద్దలు దొంగిలించడానికి వెనకాల ఉన్న తాత్విక రహస్యం ఏంటి, అలాగే కూచిపూడి నృత్యముల వెనకాల ఉన్నటువంటి తాత్విక రహస్యం ఏంటి, ఈ తాత్విక రహస్యం వేరే ఒకటి ఉంటుందండి. ఎవరైతే నా యొక్క జన్మ కర్మల యొక్క తత్వరహస్యాన్ని తెలుసుకుంటారో, తత్వరహస్యం జన్మ కర్మ చమే దివ్యం భాగవతంలో అనేక చోట్ల వస్తుంది. వసుదేవుడు నారదుడు సంభాషించుకునేటప్పుడు కృష్ణతత్వ రహస్యం, కృష్ణ తత్వం అంటారు. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానందం కృష్ణతత్వం, కృష్ణతత్వం అని పెట్టారు. భాగవతంలో చక్కగా వర్ణించబడింది. ఉద్ధవుడు గానం చేశారు, వసుదేవుడు గానం చేశారు, అలాగ మానీయులు ఎందరో గానం చేశారు. అనేక సందర్భాల్లో కృష్ణ తత్వాన్ని చెప్పారు. తత్వాన్ని ఎవరైతే ఈ అవతారము వెనకాల ఉన్నటువంటి తత్వరహస్యాన్ని తాత్విక విశేషాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, యోం యోవేత్తి తత్వత, అటువంటి వాళ్ళు అంటే అవతారమూర్తి యొక్క తత్వరహస్యాన్ని గ్రహించి ఆస్వాదించేవాళ్ళు వాళ్ళకి ఇటువంటి, అందుకనే కదండి మనం కృష్ణ అవతారం గురించి చక్కగా పఠనం చేస్తాం, గానం చేస్తాం, భాగవతం చదువుతాం. దానివల్ల ఏమవుతుందిట, త్యక్త్వా దేహం పునర్జన్మ నైతే మాప్నోతి, దేహం త్యజించిన తర్వాత వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ ఉండదు. ఎందుకని, అయ్యా మళ్ళా దేహం వచ్చిందనుకోండి, నేను సృష్టిలో స్వామి వలె అవతరిస్తున్నానే కానీ నాకు జన్మ లేదు అని స్వామి ఏ విధంగా స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ యొక్క రహస్యాన్ని మనము గ్రహిస్తాం. కాబట్టి మనకు కూడా స్వామి గురువు, మనం శిష్యులం, మనం బిడ్డలం. స్వామి ఏ స్టేట్మెంట్ చెప్పారో అది విని వారిలాగా మనకు కూడా జన్మరహితులం. ఎందుకో మనం గ్రహించిన వారమై జన్మరాహిత్యం పొందుతాము. నా యొక్క అవతార రహస్యాన్ని తెలుసుకున్న వాళ్ళు దేహాన్ని త్యజించిన తర్వాత మరల పునర్జన్మ పొందరయ్యా అని చెప్తూ ఇంకా చెప్తున్నారు. నాయన ఎందరో ఈ తత్వరహస్యాన్ని గ్రహించిన వారై జన్మ బంధాన్ని నుంచి విముక్తులయ్యారయ్యా. అంతేగాని అది కొద్ది మందికే సాధ్యం అని అనుకోకండి. ఎవరు దాని యొక్క అవతారమూర్తిని ఉపాసిస్తా, అవతారం యొక్క విశేషాలని అందులో ఉండే తత్వరహస్యాన్ని ఉపాసిస్తారో వాళ్ళందరూ జన్మరహితులు అవుతారు. ఎవరైతే లైట్ దగ్గరికి వెళ్తారో వాళ్ళ మీద ప్రసరించబడుతుంది. అనేకులు ఈ యొక్క అవతార తత్వాన్ని గ్రహించిన వారై వారు జన్మరహితులయ్యారయ్యా అని చెప్పుకుంటూ వస్తున్నారు. వేత రాగ భయక్రోధ మన్మయా మాం ఉపాశ్రితాః, అనేకులు రాగము ఈ దృశ్యము పట్ల, ఇందాక చెప్పారు కదండి ఈ దృశ్యం పట్ల రాగము భయము క్రోధము అనేవి మనస్సు నుంచి తొలగింపజేసి, అసలు కర్మలు బంధం కాదు జీవుడికి, రాగ భయ క్రోధములు ఉండటం వల్ల కర్మ బంధం అవుతుంది. ఇప్పుడు రాగభయ క్రోధములు తొలగించామా ఆ కర్మ అతనికి మోక్షమే ఇస్తుంది, ఆత్మయందే ప్రతిష్టకు అది సహకరిస్తుంది కదా. అందుచేత రాగ భయ క్రోధ వీత అనేకులయ్యా, రాగము భయము క్రోధము మూడు వదిలేసిన వాళ్ళై మనసంతా పరమాత్మయందే నిలిపి మన్మయా ఆ అవతారమూర్తిని స్వామిని ఎవరైతే మాం ఉపాశ్రితాః, స్వామిని రాగ భయ క్రోధములతో కాదు కాదు మొట్టమొదట రాగంతోనే స్వామి దగ్గరికి వెళ్తాం, స్వామి నాకు కష్టాలు వచ్చేయండి, కార్తీక స్నానం చేస్తున్నాం, మొట్టమొదట ఏవో కష్టాలు బాధలు ఇవన్నీ ఇవన్నీ తొలగడానికి కార్తీక స్నానం ప్రారంభించాం. తర్వాత అసలు కార్తీక స్నానంలో శివతత్వంతో ఉండేటువంటి ఒక ఐక్యతతో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించడం ప్రారంభమైన తరువాత మనం అసలు ఆ ప్రాపంచిక ప్రయోజనాలే కోరుకోం. అలాగే స్వామి యొక్క అవతారమూర్తిని ఉపాసించేవాళ్ళు కూడా క్రమంగా రాగము భయము క్రోధము వదిలి స్వామిని ఎవరైతే ఉపాసిస్తారో అటువంటి వాళ్ళు బహవో జ్ఞాన తపస్సా అవతారమూర్తిని ఉపాసించినటువంటి జ్ఞాన తపస్సు అని పెట్టారు, చెప్పారు. అటువంటి జ్ఞాన తపస్సుతో అవతారమూర్తిని ఎవరైతే ఉపాసిస్తారో, పోతా మద్భావం ఆగతాహ, అటువంటి వాళ్ళు మద్భావం ఆగతాహ, నా భావమునకు వచ్చిన వాళ్ళై ఉన్నారు. చూడండి, నా భావం అంటే ఏమిటి? స్వామి యొక్క భావం. స్వామి ఇందాకే తన భావం చెప్పారు. ఏమని? నాకు జన్మరహితుణ్ణి నేను. అంటే ఎవరైతే ఈ కృష్ణయ్యని ఉపాసిస్తారో వాళ్ళకేం లాభం వస్తుందండి? నేను కూడా జన్మరహితుణ్ణి, ఈ దేహాల ప్రహసనం ప్రారంభం కాకముందు ఉన్నాను, ఈ దేహాలు పోయిన తర్వాత ఉంటాను, అసలు దేహాలు రావడం ఆపేసిన తర్వాత కూడా నేను ఉంటాను అని మద్భావం ఆగతాహ. నేను కూడా సృష్టికి నేను యజమానిని కానీ, ప్రకృతికి నేను నా యొక్క ఉపకరణమే కానీ నేను బద్ధుణ్ణి కాదు అని గ్రహించిన వారై ఆత్మతత్వాన్ని ఆస్వాదిస్తారయ్యా. ఎవరు? అవతారమూర్తిని ఎవరైతే భక్తితో ఉపాసిస్తారో, ఎవరైతే కృష్ణ చైతన్యం కృష్ణానందాన్ని తత్వత గ్రహిస్తారో, అవతారం యొక్క చమత్కారాన్ని, దాని వెనకాల ఉన్నటువంటి బేస్ని అనేకులు చెప్పారండి. అవతారమూర్తి యొక్క అనేక ఆయనే చెప్పారు, ఆయనే ప్రవచనాలు చేశారు, ఆయన యొక్క లీలలకు ప్రవచనములు అనేక తాత్విక అర్థాలు చెప్పిన మహనీయులు ఎందరో ఉన్నారు. ఆ తాత్వికమైనటువంటి దర్శనంతో ఎవరైతే ఈ అవతార రహస్యాన్ని గమనిస్తారో వారు కూడా జన్మరహితులై, వారు కూడా మద్భావమాగతాహ. కృష్ణయ్య కొత్త స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఏమనంటే, నా భావానికి వాళ్ళు వస్తారయ్యా, నేను ఎలా ఈ దృశ్యాన్ని చూస్తున్నానో, ఈ జన్మలకు ఆవల ఉండేటువంటి స్థానాన్ని నేను ఏ విధంగా ఆస్వాదిస్తున్నానో, వాళ్ళు కూడా మద్భావం ఆగతాహ, నా భావనకు వస్తారయ్యా. ఏ యదా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. నన్ను ప్రార్థన చేయటం, నన్ను ఉపాసన చేయటం అంటే ఒక కృష్ణ ఉపాధిని ఉపాసించడమే అనుకున్నారా? అంటే శివభక్తుడు ఆ తత్వాన్ని ఉపాసించట్లేదా? మరొక సాయిబాబా భక్తులు ఉంటారు, అంటే ఆయన కృష్ణ చైతన్యాన్ని ఉపాసించట్లేదా? కొత్త విశేషం చెప్తున్నాడు. ఎవరు ఏ రూపంగా ఏ విధంగా ఉపాసిస్తున్నప్పటికీ ఆ విధంగా నన్నే ఉపాసిస్తున్నారు. ఆ సర్వాంతర్యామి అయిన తత్వం కృష్ణయ్య అంటే కృష్ణ చైతన్యం. అందుకని కృష్ణుడు అనగా ఒక ఉపాధి కాదు, అందరిలో వేయించేసి ఉన్న సత్స్వరూపం. మనందరిలో ఈ చెప్తున్నాయన వింటున్న వాళ్ళు అందరిలో ఏ చైతన్యం అయితే ఉందో ఆ చైతన్యం కృష్ణుని యొక్క ప్రదర్శనమే. అందరి అవతారమూర్తుల్లో అన్ని దేవతల్లో ఉన్న ఏకైక తత్వమే ఆ కృష్ణయ్య. అలాగే ఆయన ఎవరు శివభక్తుడో ఆ శివుడు కూడా ఆ కృష్ణయ్యనే ఆ రూపంగా ఉపాసిస్తున్నారు. ఎవరు సాయిబాబా భక్తుడో వారు కూడా ఆ కృష్ణయ్య ఆ కృష్ణ తత్వాన్నే కృష్ణ చైతన్య తత్వాన్నే ఆ రూపంగా ఉపాసిస్తున్నారు. ఎవరైనా జీసస్ను ఉపాసిస్తున్నారు అనుకోండి, ఆ జీసస్ రూపంగా ఆ కృష్ణయ్యనే అలా ఉపాసిస్తున్నారు, కృష్ణ తత్వాన్ని. అది తత్వం, అంతేగాని ఒక దేహం కాదు. కృష్ణయ్య ఒక తత్వం కానీ, ఒక తత్వం అంటే ఏంటి? సర్వము తానైన వాడు, సర్వభూతములును తానై, సర్వసాక్షి అనగవేరై, సర్వబ్రహ్మాండములకు తానే సూత్రధారి అయి, సర్వజీవ బుద్ధులందు సంకల్ప వికల్పములను సర్వతా చేయుచు నిర్వికల్పుడగుచు. అందరూ తానై, ఏది తాను కానివాడు. చూడండి, అన్నిటికీ వేరైనవాడు. సర్వతత్వాత్మకం సాంబం, సర్వతత్వంలోని ఆత్మస్వరూపుడు అట. సర్వతత్వ విదూరకం, ఈ కనబడేది అంతటికీ వేరుగా ఉన్నారట. సర్వతత్వ స్వరూపంచ, సర్వతత్వస్వరూపుడుగా అంటే ఈ ప్రపంచ రూపంగా ఆయన, ప్రపంచానికి వేరుగా ఉన్నది ఆయన. ఈ కృష్ణ ఎవరిని మనం ఉపాసించినానండి? సహస్రనామాల్లో శివ సహస్రనామం, సరస్వతి సహస్రనామం, లక్ష్మీ సహస్రనామం, మీరు ఎవరి సహస్రనామం అయినా చదవండి, తత్వ అర్థానికి వచ్చేసరికి ఒకటే ఉన్నది. మనం ఒక మన యొక్క టేస్ట్ని బట్టి రకరకాల రూపాలు ప్రసాదించాయి పురాణాలు. అంతేగాని వేరువేరు ఉపాసన వేరువేరు కాదు, తత్వం వేరు కాదు. ఎవరిని ఎవరు ఏ దేవతా పేరుతో ఉపాసించినా వారు నన్నే ఉపాసిస్తున్నారయ్యా ఎందుకని నేను ఒక రూపాన్ని కాదు, మరి నేను సర్వ తత్వస్వరూపుడను, నేను సర్వతత్వస్వరూపుడను అని అనుకుంటున్నాను కాబట్టి ఎవరో ఒక శివుణ్ణి ఉపాసిస్తే నన్ను ఉపాసించినట్లే అవుతుంది, లేక ఇంకో దేవత ఇంద్రుణ్ణి ఉపాసిస్తే నన్ను ఉపాసించినట్టే అవుతుంది. ఎవరు ఏ విధంగా ఉపాసించినా వారు ఆ రూపంగా నన్నే ఉపాసిస్తున్నారయ్యా. చూడండి, పరమాత్మ ఎప్పుడు ఒకడే, అన్ని మతాలు చెప్పేదే. దెర్ ఈజ్ ఓన్లీ, ఖురాన్ స్టార్ట్అవుట్లో మొట్టమొదటి ఒక వాక్యం ఉంది, దెర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్ అండ్ దట్ ఈజ్ అలా అని స్టార్ట్ అవుతుంది. ఏ గ్రంథమైనా సరే పరమాత్మ ఒక్కడే, ఏ మతమైనా అది డిక్లేర్ చేసేసింది. వారిని ఈ రూపనామాలతో మనం ధ్యానం చేద్దాం అని ప్రపోజ్ చేయబడ్డాయి, అంతకనే ఏం లేదు. దానిలో పెద్ద తేడా ఏమీ లేదండి. జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మతాల కన్నా ముందే పరమాత్మ ఉన్నారు, పరమాత్మ గురించి మతాలు చెప్తున్నారు కాబట్టి మతాలన్నీ చక్కగా ఐకమత్యంగా ఉండవచ్చు. అన్ని యొక్క ఉపాసనల్లో ఉండేటువంటి కామన్ థింగ్ ఒకటే కనుక జాగ్రత్తగా గ్రహిస్తే. ఎవరు, కృష్ణయ్య చెప్తున్నారు ఇవాళ, ఎవరు ఏ రూపంగా ఏ యదా మాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం, ఎవరు ఏ రూపంగా ఉపాసిస్తే వారు నన్ను ఆ రూపంగా ఉపాసిస్తున్నారు. మమ వర్త్మ అనువర్తంతే మనుష్యా, అందరూ కూడా నా మార్గానికే వస్తున్నారయ్యా, అందరూ అడుగులు వేసుకుంటూ నా మార్గానికే వస్తున్నారు. ఏ మార్గము? అజోపి సన్, నాకు జన్మలే లేవు, అవ్యయ ఆత్మస్వరూపుడను, ఈ ప్రకృతికి ఈశ్వరుడను, ప్రకృతి ఎప్పుడెప్పుడు ధర్మ గ్లాని అవుతూ ఉంటుందో అప్పుడు అవతరిస్తానే కానీ నాకు జన్మలు లేవు, నేను ఈ జన్మల కన్నా వేరైనటువంటి శాశ్వత ఆనంద స్వరూపుడను అన్నటువంటి భావనకే అందరూ అటు వస్తున్నారయ్యా. మమ వర్త్మ నా మార్గంలోనే వస్తున్నారయ్యా అంటున్నారు. ఎవరు ఎవరిని ప్రార్థించినా నన్నే ప్రార్థించినట్టు అవుతోందయ్యా అనేటువంటి ఒక కామనాలిటీ, ఒక యూనివర్సాలిటీ. పరతత్వం అంటే వీళ్ళందరూ వ్యక్తులు కాదండి, మనం భగవంతుడు ఒక వ్యక్తుడు అని ఒక నామరూపం తీసుకున్నాం మన ఏకాగ్రత కోసం, నిష్ట కోసం, నిగ్రహం కోసం. విగ్రహం నిగ్రహం కోసం మన అవతారమూర్తి యొక్క లక్షణాలు, వారి డ్రెస్సు, ఇవన్నీ పురాణాలు చెప్పాయి. ఆ రూపం ప్రకారం పెద్దలు చక్కగా విగ్రహాన్నో ఒక ఫోటోనో తయారు చేసి ఎక గాయత్రి అంటే ఈ రూపము, ఈ విధంగా మనం ఉపాసిస్తున్నాం. కానీ మనం అందరం ఎవరు ఏ విధంగా చక్కగా ఉపాసన చేస్తే ఒకే తత్వానికి వెళ్తోంది ఇది అనే సిద్ధాంతాన్ని, యూనివర్సలైజింగ్ ది డివినిటీ చెప్పుకొచ్చారు ఇక్కడ. చూడండి, ఏ యదా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం, మామ వర్త్మ అనువర్తంతే, అందరూ కూడా నా మార్గంలోకే వస్తున్నారయ్యా. ఫలాకాంక్షతో భగవంతుణ్ణి ఉపాసించడం, తత్వ పరమాత్మ యొక్క తత్వాన్ని ఉపాసించడం, రెండు రకాలు. ఫలాకాంక్ష అంటే ఏంటి? ఈ ప్రపంచంలో ఏదో పొందాలని భగవంతుడికి, అంటే భగవంతుని ప్రార్థన చేసేవాళ్ళు ఆర్తో జిజ్ఞాసుర్ అర్ధార్థి జ్ఞానీచ. జ్ఞాని ఆ అవతారమూర్తిని తాత్వికంగా ఉపాసిస్తున్నాడు, తదితరులు ఈ ప్రపంచంలో వచ్చే సందర్భాలు సంఘటనలు వీటి చూచి వీటి నుంచి రక్షణ కొరకాయ పరమాత్మ దగ్గరికి వెళ్తున్నారు, అంటే ఫలాకాంక్షతో వెళ్తున్నారు. ఇప్పుడు జ్ఞాన దృష్టితో ఉపాసించేదంతా ఎవరు ఏ మార్గంలో వచ్చినా నా మార్గంలోకే వస్తున్నారు అని చెప్తూ ఫలాకాంక్షతో ఉపాసించే వారి గురించి కొన్ని విషయాలు చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు చూడండి, కాంక్షంతఃకర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతా. ఎవరైనా కోరికలతో దేవతలను ఉపాసిస్తూ ఉంటే క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ, ఆ యొక్క సాధన ప్రయోజనంగా వారు ఆ ప్రయోజనం తప్పనిసరిగా పొందుతారు. ఎవరు దేనిని కోరి ఏ అవతార ఏ దేవతను ఉపాసిస్తారో వారు మానవ లోకంలో చాలా త్వరగా అది పొందుతారయ్యా, ఆ ఉపాసన యొక్క ప్రభావం చేత. సో చక్కగా మనకు ఏది కావాలో దాని కొరకై దేవతలను ఉపాసించడం, అది పొందడం. అందుకే దేవత మానవుడు ఈ అరేంజ్మెంట్ చేయబడింది. ఈ విధంగా ఎవరు ఏ ఉద్దేశంతో ఉపాసన చేస్తారు అన్నదాన్ని బట్టి ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీచ. ఆర్తుడు అంటే కష్టాలు ఉన్నవాడు, ఆ కష్టాలు తొలగటానికి. అయితే కష్టాలు పోయిన తర్వాత మళ్ళా ఆయన మానేయచ్చు. జిజ్ఞాసువు ఏదో తెలుసుకోవాలి అసలు అసలు విషయం, ఆ బుక్స్ ఈ బుక్స్ చదివి. అలాగే అర్ధార్థి చక్కటి గుణముల కోసమో లేకపోతే సంపదల కోసమో చేసేవాడు. జ్ఞాని జ్ఞానదృష్టితో చేసేవాడు. ఈ విధంగా నాలుగు రకాలుగా చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏ ఏ ఉపాసన ఏ ఏ ఉద్దేశముతో చేస్తున్నారు, ఉద్దేశాలని బట్టి చాతుర్వర్ణ్యం మయా సృష్టం. సృష్టిలో నాలుగు వర్ణములు, వారి వర్ణములు అంటే యాక్చువల్లీ మనకి ఇక్కడ లౌకికంగా చూస్తే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర, బట్ ఇక్కడ భగవద్గీతలో మనకి వారు స్వామి ఏం చెప్తున్నారు, ఎవరు ఏ ఉద్దేశంతో ఉపాసిస్తారో వారిని నాలుగు రకాలుగా డివైడ్ చేశారు. చాతుర్వర్ణ్యం మయా సృష్ట, నాలుగు వర్ణములు నా చేత సృష్టించబడి. నాటకంలో నాలుగు రకాలు కావాలి కదండి. ఇప్పుడు చూడండి, అర్చక స్వాముల వారు చక్కగా అలంకారం చేస్తారు. భక్తులు రాకపోతే అలంకారం చేసే ప్రయోజనం ఏంటి? భక్తులు రావాలి. ఆ భక్తులు వారు ఒకరు సహస్రనామం చేయించండి అంటారు, ఒకరు అమ్మవారి పూజ చేయించండి అంటారు. భక్తుడికి ఏది ఇష్టమో, వారికి కంటికి ఏది ఆనందం కలుగుతుందో అర్చక స్వాములు వారు ఆ విధంగా అమ్మవారిని అయ్యవారిని అలంకరణ చేసి సేవ చేస్తూ ఉంటారు. అంటే అర్చకుల వారిది ఒక డ్యూటీ, భక్తులది ఒక డ్యూటీ, చక్కగా ఈ టెంపుల్ని క్లీన్ చేసేవాళ్ళది ఒక డ్యూటీ, అలాగే ఈ ఉపన్యాసాలు చెప్పే ఇలా రకరకాల కార్యక్రమాలు ఉంటాయి కదండి. ఈ రకరకాల కార్యక్రమాలు నిర్వర్తించడానికి రకరకాల వ్యక్తులు కావాలి కదా, ఇవన్నీ కలిపి కదా కార్యక్రమం జరిగేది. అటువంటి సృష్టి జరగాలంటే ఈ నాలుగు రకాలు ఉండాలన్నమాట, ఉంటే కానీ సృష్టి జరగదు. అందుకని చమత్కారంగా చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ. చతుర్వర్ణములు అంటే మనం జన్మత వచ్చేవి చతుర్వర్ణములు అని అనుకుంటున్నాం లోకల్లో మామూలుగా ప్రచారంలో. అయితే ఇప్పుడు స్వామి గుణములు కర్మలముల విభాగాన్ని బట్టి చాతుర్వర్ణ్యము ఉన్నాయా, అది నా చేతనే సృష్టించబడింది, సృష్టికి అంతటికీ కర్త నేనే. సో నాలుగు రకాల, ఎందుకంటే ఆయనే అన్ని రూపాలు తానే అని ఉన్నారు కదా. నా ఈ సృష్టి చమత్కారం కోసం, ఫర్ ది ప్లెజర్ ఆఫ్ క్రియేషన్, ఫర్ ఎంజాయింగ్ క్రియేషన్, ఈ నాలుగు చతుర్వర్ణ్యములు నా చేత సృష్టించబడ్డాయి. అంతేగాని ఒక వర్ణం గొప్పవాళ్ళు ఒక వర్ణం తక్కువ వాళ్ళు ఏం లేదు, నాలుగు వర్ణాలు ఆ పరమాత్మ యొక్క సృష్టి. ఎందుకని? లీలా వినోదం కోసం, సృష్టి లీలా వినోదం కోసం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశ, అవి జన్మత సంబంధించినవి కావుట, గుణ కర్మలకు సంబంధించినవి. వారిలో ఏ గుణములున్నాయి, ఏ ఆశయములున్నాయి, ఏ ఆశయంతో పరమాత్మను ఉపాసిస్తున్నారు, దాన్ని బట్టి బైఫర్కేషన్ అనమాట. లౌకికమైన ప్రయోజనాలా లేక ఆర్తుల జిజ్ఞాసుల అర్థార్థుల, ఈ విధంగా అనమాట. గుణకర్మ విభాగాలని బట్టి చాతుర్వర్ణ్యములు సృష్టించబడ్డాయి. ఈ నాలుగు నేనే సృష్టిస్తున్నాను. తస్య కర్తారమపి మాం, వాటికి కర్త ఎవరు? పరమాత్మనైన నేనేనయ్యా. నాలుగు వర్ణాలు సృష్టిస్తున్నది నేనే. అయితే నన్ను అకర్తారం అవ్యయం, అవ్యయమైనటువంటి అకర్త అయినటువంటి స్వరూపాన్ని, నేను కర్తనే కాదు దేనికి. ఇందాక ఏమంటున్నారు, తస్య కర్తారం అపి మాం, ఈ చాతుర్వర్ణ్యములకు ఈ సృష్టిలో నాలుగు వర్ణములు కల్పించింది ఎవరు, దీనికి కర్త ఎవరు? నేనే. అపి అంటే ఈవెందో, నేనే అయినప్పటికీ, చాతుర్వర్ణ్యముల సృష్టికి కారణం నేనే అయినప్పటికీ, నువ్వు నన్ను ఏమని అర్థం చేసుకోవాలంటే అకర్తారం అవ్యయం, అవ్యయము కర్తృత్వరహితుడు అని నన్ను అర్థం చేసుకుంటారు. చూడండి ఆయన స్టేట్మెంట్ ఏ విధంగా ఉందో, ఎంత కాంప్లెక్స్గా ఉందో. చాతుర్వర్ణ్యముల సృష్టికి నేనే కారణమైనప్పటికీ నేను దేనికి కారణం కాదు అని అర్థం చేసుకోవాయా? ఇది ఎలా అర్థం చేసుకుంటాం అసలు ఈ పాయింట్? దీనికి పెద్దలు ఎలా చెప్పారు చూడండి, శంకరాచార్య వారు ఒక చమత్కారమైనటువంటి అర్థం ఇచ్చారు. అయ్యా, మట్టితో రాజుగారు బొమ్మ చేస్తాం, మంత్రి గారు బొమ్మ చేస్తాం, సైనికుడు బొమ్మ చేస్తాం, సైనికాధికారి బొమ్మ చేస్తాం, సైనికుడు బొమ్మ చేస్తాం. ఇప్పుడు మట్టి నాలుగు రకాలుగా అయిందా? మట్టే కదా నాలుగు రకాలుగా అయింది. రాజుగారు బొమ్మగా అయింది మట్టే, మంత్రి గారు బొమ్మగా అయింది మట్టే, మన సేనానాయకుడు మట్టి బొమ్మ అయింది మట్టే, సైనికుడిగా అయింది మట్టి. కానీ మట్టి ఏదైనా అవుతోందా?